जानते मतलब जो है
ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः।
ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्ये महत्य प्रियजत्रा
स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनूभिः व्यसेम देवहितं यदायुः
स्वस्ति न
इन्द्रो वृद्धश्रवाः
स्वस्ति न पूषा विश्ववेदाः
स्वस्ति नः पूषा विश्ववेदाः
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः
स्वस्ति नो बृहस्पतिर्दधातु
स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः।
सर्वभूतस्थमात्मानम्
सर्वभूतस्थमात्मानम्
सर्वभूतानि चात्मनि
सर्वभूतानि चात्मनि
सम्पश्यन् ब्रह्म परमम्
सम्पश्यन् ब्रह्म परमम्
याति नान्येन हेतुना
याति नान्येन हेतुना
आत्मानम् अरणिं कृत्वा
आत्मानम् अरणिं कृत्वा प्रणवं चोत्तरारणिम् ज्ञाननिर्मथनाभ्यासात् पाशं दहति पण्डितः स एव माया परिमोहितात्मा शरीरमास्थाय करोति सर्वम् स्त्रियन्नपानादिविचित्रभोगैः स एव जाग्रत् परितृप्तिमेति स्वप्ने सजीव सुखदुःखभोक्ता
स्वमायया कल्पित जीवलोके
स्वमायया कल्पित जीवलोके
सुषुप्तिकाले
सकले विलीने
तमो विभूता सुखरूपमेति पुनश्च जन्मान्तरकर्मयोगात्
स एव जीवस्वपिति प्रबुद्धः पुरत्रये क्रीडति यश्च जीवः ततस्तु जातं सकलं विचित्रम् आधारमानन्दमखण्डबोधम् यस्मिन् लयं याति पुरत्रयं च एतस्माज्जायते प्राणो
మనస్సర్వేంద్రియాణి చ సంవాయుర్జ్యోతిరాపః
ఖం వాయుర్జ్యోతిరాపః పృథ్వీ విశ్వస్య ధారిణి యత్ పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్ జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే.
నిన్న ప్రారంభంలో పాడినటువంటి పాట మీరందరూ కూడా మళ్ళీ ఒక్కసారి చూడండి. దానిలో చివరి పాదం ఏముందో, ఆ బ్రహ్మమే నేను అనేటువంటి పదం వస్తుంది. ఆ పాట చాలా ఇంపార్టెంట్. ఆ చిట్టు చివరి పదం మరీ మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి శ్లోకాలు మంత్రాలు 16 నుండి మంత్రాలు 20 వరకు, అంటే 19 వరకు ఒకే విధం. ఇవి వేదాంతంలో ఫైనల్, అందుకని కొద్దిగా కష్టంగా కూడా ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి, జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి ప్రపంచం, ఈ మూడింటిని ప్రకాశింపజేసేటువంటిది బ్రహ్మం పరమాత్మ. వీటిని ప్రకాశింపజేసేది పరమాత్మ. ఆ పరమాత్మ నేనే అని తెలుసుకుంటే మన కర్మబంధనాలన్నీ రద్దయిపోతాయి. అంటే జన్మ అంటూ ఇక రాదు. జన్మరాహిత్యం అంటే మోక్షం. కనుక మోక్షాన్ని పొందాలంటే ఈ జాగ్రత్త ప్రపంచంలో తిరుగుతున్న విశ్వుణ్ణి నేను, తైజసుణ్ణి నేను, ప్రాజ్ఞుణ్ణి నేను అని భావించినంత కాలము మోక్షానికి మనం దూరం. అంటే జీవుణ్ణి నేను అనుకున్నంత కాలం మనకి మోక్షం లేదు. జీవుణ్ణి చూచేటువంటి, జీవుణ్ణి ప్రకాశింపజేసేటువంటి చైతన్యాన్ని నేను అని మనం తెలుసుకోవాలి. చేసేది నేను కాదు, చేసేవాణ్ణి చూసేది నేను. మనం ఏమంటామంటే, ఏమండి సుబ్బారావు గారు అనగానే ఏంటండి అంటారు. అంటే సుబ్బారావు నేనే అని. సుబ్బారావు మీరు కానే కాదు, సుబ్బారావు అనేటువంటి దేహాన్ని తగిలించుకున్నారు అంటే మీరు వేరే ఉన్నారు. ఆ వేరే ఉన్న ఎవరో దాన్ని కనుక్కొని అది నేను అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అజ్ఞానంతో ఇది నేను అనుకుంటున్నాం, అజ్ఞానంతో ఇది నేను అనుకుంటున్నాం. ఇది నేను అనుకున్నాం కాబట్టి దీని బాధలన్నీ నా అయిపోయాయి. ఇప్పుడు దీని బాధలు నాయి కాకుండా పోవాలంటే, నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఆ నిజమైన నేను ఎవరో తెలుసుకొని నేనుగా ఉండాలి. నిజమైన నేను తెలుసుకోవటము, తెలుసుకున్న తర్వాత అది నేనేనని తెలుసుకోవటం, అది నేనే సోహం సహ అహం. అందుకే ఈ మంత్రాలు. ఇప్పుడు ఆ మంత్రాల్లో మరికొంత లోతుకి దిగుతూ మనకి 18వ మంత్రం చెప్తా ఉంది. ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా, ఇంకో మాట చెప్పాలంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినా అర్థం కానట్లే ఉంటుంది. ముందుగానే ఆ మాట చెబుతున్నా. ఎందుకనంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో ఇక మీ ఇష్టం. అంటే బుద్ధిని పూర్తిగా సూక్ష్మం చేయాలి, ఒక్క సెకండ్ కూడా ఎటుపక్కకి పోకూడదు. అట్లా అయితేనే ఏదో కొంత అర్థం కావటానికి ఏమైనా వీలుంటుందేమో, అప్పుడు కూడా పూర్తిగా కాదు. చూడండి 18వ మంత్రం.
త్రిషుధామసు యద్ భోగ్యం
భోక్తా భోగశ్చ యద్ భవేత్,
భోక్తా భోగశ్చ యద్ భవేత్,
తేభ్యో విలక్షణ సాక్షి,
తేభ్యో విలక్షణ సాక్షి,
చిన్మాత్రోహం సదాశివః,
చిన్మాత్రోహం సదాశివ త్రిషుధామసు యద్ భోగ్యం భోక్త భోగశ్చ యద్ భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ.
ఆటం బాంబులు అనే పేరు మనం విన్నాం. ఆటం అంటే మాత్రం మనకు కరెక్ట్ ఇది. అణువు అణువు అని అంటే ఎంత చిన్నదిగా చేయడానికి వెళ్తే అంతది. అంత చిన్న అణువు కొన్ని లక్షల మందిని సంహరించడానికి పనికొస్తుంది. ఇక్కడ కూడా రెండు లైన్లో 16 16 32 అక్షరాల్లో ఒక ఆటం బాంబు ఉంది. అందుకే ఇక్కడ ముందుగా ఆటం బాంబుని గురించి గుర్తు చేస్తాం. త్రిషుధామసు మూడు అవస్థల్లోనూ యత్ భోగ్యం భోక్త భోగశ్చ, ఏదైతే భోగ్యమో భోక్తయో భోగమో యత్ భవేత్, ఏదైతే అవుతున్నదో, ఏది భోక్తగా భోగ్యంగా భోగంగా అవుతున్నదో, తేభ్య వాటి నుండి విలక్షణ వేరైనటువంటిది సాక్షి సాక్షి అయినటువంటి చిన్మాత్ర చిన్మాత్ర అంటే చిత్ స్వరూపమైనటువంటిది అయం నేను సదాశివ. సదా శివ ఎల్లప్పుడు మంగళస్వరూపాన్ని. మూడవస్థల్లోనూ భోగ్యం, ఏమిటి మనకు మూడవస్థలు? జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడవస్థలు. ఈ మూడవస్థల్లో మనకి భోగ్యం ఉంది, భోక్త ఉన్నాడు, భోగము ఉంది. ఏమిటండి ఈ గోళ అనుకోవద్దు, ఏమి లేదు. నేను అన్నం తింటున్నా, నేను భోక్త. అన్నం భోగం, తినటం భోగం, అన్నం భోగ్యం. కర్త కర్మ క్రియ, కర్త నేను, కర్మ అన్నం, క్రియ తినటం. కర్త కర్మ క్రియ, ఇంగ్లీష్లో కర్త క్రియా కర్మ వచ్చింది. ఎందుకని ఐ ఈట్ మీల్స్ అని అన్నాం అనుకోండి, ఐ కర్త ముందు వచ్చింది, ఈట్ క్రియ తర్వాత వచ్చింది, మీల్స్ కర్మ చివరికి వచ్చింది. ఈ మూడు ఉంటే దీన్ని త్రిపుటి అంటారు. ఈ మూడు ఉంటే త్రిపుటి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, మూడవస్థల్లో జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలు సుషుప్తిలో మూడింటిలో కూడా ఏమున్నాయి, భోక్త ఉన్నాడు, భోగ్యం ఉంది, భోగము ఉంది. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు కూడా ఈ మూడు రూపాల్లో ఏదైతే ఉందో దాని నుంచి నేను విలక్షణను వేరైనటువంటి వాణ్ణి, సాక్షిని, చిత్ స్వరూపుణ్ణి, సదాశివుణ్ణి. సదాశివుడు అంటే ఎల్లప్పుడూ మంగళస్వరూపుణ్ణి. ఇది శ్లోకం యొక్క అనుభవాలు పొందేటువంటి జీవుణ్ణి నేను కాదు. మొత్తం సారమంతా ఒకే ఒక్క మాటలో చెప్తున్నా, నేను అనుభవాలు పొందే జీవుణ్ణి కాదు. అన్ని అనుభవాల్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యాన్ని, ఇది మనకు ఉండాల్సింది బుద్ధిలో. నేను అనుభవాలు పొందే జీవుణ్ణి కాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరయ్యా ఈ పని చేస్తుంది, నేనేనండి. ఎవరు తింటున్నది, నేనేనండి. ఎవరు మాట్లాడుతున్నది, నేనేనండి. ఎవరండి ఇంత బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చింది, నేనేనండి. ఎవరు ఇంత చక్కగా విన్నది, నేనేనండి అంటున్నాం కదా. అంటే నేను నేను నేనని వీటన్నిటిని మనం ఎత్తినేసుకుంటున్నాం కదా. అన్ని అనుభవాలు పొందుతుంది నేనే అంటున్నాం కదా, నేను కాదు. ఇది ఇప్పుడు మనకు ఉండాల్సిన ఆలోచన. అన్ని అనుభవాలు పొందేటువంటి వాడిని కాదు నేను. అనుభవాలన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి వాడిని, అనుభవాలను ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యాన్ని ఈ స్థితిలో నిలవాలి మనం. అదే మోక్షం. ఆ స్థితిలో నిలవటమే మోక్షం. మోక్షం మోక్షం అంటే ఏదేదో ఏదేదో అనుకోబాకండి. ఎక్కడికో పోతాం అనుకోబాకండి. ఎక్కడికి పోవం. మోక్షం అంటే ఎక్కడికి పోవం. ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉంటారు. పోయేదేదో ఇది పోద్ది, మనం గాంధి పోద్ది, మనం మాత్రం అట్లే ఉంటాం. ఏం పోతుంది, ఈ దేహం వదిలిపోతుంది, మనసు వదిలిపోతుంది, బుద్ధి వదిలిపోతుంది, ప్రాణాలు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, నేను మాత్రం ఉంటా. ఆ నేనెవరు, అదే అది నేను అని తెలుసుకోవాలి, అప్పుడే మోక్షం. లేకపోతే అయ్యో నాకు బాధ కలిగిందండి, అయ్యో నేను పోతున్నానండి, ఇలా అనుకుంటే నువ్వు జీవుడివే. కనుక పోయేది పోతా ఉంది, నేనున్నా, నేను శాశ్వతంగా ఉంటా, నాకు చావు లేదు పుట్టుక లేదు. ఈ భావనలో ఉండగలిగావా? ఎప్పుడుంటావు నువ్వు? ఆత్మ అయితే ఉంటావు. ఇప్పుడు ఆత్మ నేను అనుకోవట్లా, ఆత్మను తెలుసుకుందాం అనుకుంటున్నావు, తెలుసుకోవాలా? తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నటువంటి ఆత్మ నీవుగా ఉండాలి. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో అనేకమైనటువంటి అనుభవాలు జీవుడికి కలుగుతున్నాయి. ఆ అనుభవాలు పొందేటువంటి జీవుణ్ణి నేనేనని మన అందరి యొక్క అభిప్రాయం. మూడు అవస్థల్లో అనుభవాలు పొందేవాడిని నేనే అనుకుంటున్నాం, అంటున్నాం. ఏమండి ఇంత గొప్ప పని చేసింది ఎవరు? నేనేనండి అంటున్నాం కదా. అంటే ఒక అవస్థలో ఏ అనుభవాలు పొందుతున్నామో ఆ అనుభవాలు పొందుతుంది నేనే. ఆహా భలే సుఖంగా ఉందండి నాకు అంట. కనుక ఇవన్నీ కూడా నేను జీవుణ్ణి అనే మాట దృఢపరుస్తుంటాయి అన్నమాట. అయితే యథార్థం ఏమిటి? ఈ అనుభవాలు పొందేటువంటి నేను కాకపోతే నిజమేంటి అంటే, ఈ అనుభవాల్ని ప్రకాశింపజేస్తున్నటువంటి బ్రహ్మాన్ని నేను, ఆత్మను నేను, చైతన్యాన్ని నేను, అనుభవాల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడిని నేను. ఇలా అనుభవాల్ని ప్రకాశింపజేసే చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మమునైనటువంటి నేను భ్రమ వల్ల, అజ్ఞానం వల్ల అనుభవాలు పొందేటువంటి జీవుడిగా ఉన్నా. ఇంతకు ముందే చెప్పుకున్నాం, జీవుడు ఎవరు? ఆత్మ. ఆత్మే జీవుడు. ఎట్లా? ఆత్మ తనను తాను మర్చిపోయింది, మర్చిపోయి జీవుడైంది. ఇప్పుడు ఆ జీవుడు కూడా నేనేని అంటున్నాం మనం. ఎందుకని? అజ్ఞానం. ఆత్మను మర్చిపోయాం కదా. ఆత్మను మర్చిపోయినప్పుడు నేను జీవుణ్ణి అంటున్నాను. నేను జీవుణ్ణి అయినప్పుడు అనుభవాలు పొందుతున్నాను అనుకుంటున్నాం. అయ్యా అనుభవాలు పొందుతున్నటువంటి జీవుడివి కాదు నీవు, ఈ అనుభవాల్ని ప్రకాశింపజేసే చైతన్యానివి. ఆ చైతన్యంగా మనం ఉండాలి. జీవుడిగా మనం పరిమితమైపోతున్నాం. అంటే ఒక రకంగా బ్రహ్మాన్ని అయినటువంటి నేను, పరమాత్మనైనటువంటి నేను, ఈ మూడు అవస్థల్లో జీవుడిగా చిక్కుబడిపోయా. మనం అందరం చిక్కుబడిపోయాం. ఇదేదో నా కర్మ, నా గ్రహచారం అనుకోవాల్సిన పనిలే. అజ్ఞానం అందరిది. దుఃఖాలు పొందేవాళ్ళది, సుఖాలు పొందేవాళ్ళది, గొప్ప వాళ్ళది, తక్కువ వాళ్ళది, అందరి అనుభవం అదే, చిక్కుబడ్డాం. ఆత్మనైనటువంటి నేను జీవుడిగా చిక్కుబడిపోయా. ఇలా చిక్కుబడకుండా ఈ మూడు అవస్థల్లో, ఈ మూడు అవస్థల్లో జీవుడిగా కాకుండా, ఈ మూడు అవస్థల్లో జీవుణ్ణి చూచేటువంటి వాడిగా, లేదా జీవుణ్ణి ప్రకాశింపజేసేటువంటి వాడిగా. ఎందుకంటే ఒక వస్తువుని సూర్యుడు ప్రకాశింపజేస్తే మనం దాన్ని చూడగలుగుతున్నాం. అలాగనే జీవుణ్ణి ప్రకాశింపజేసే చైతన్యంగా మనం ఈ జీవభావంలో నుంచి బయటపడాలి. ఈరోజు చెప్పేటువంటి మంత్రం మొత్తం కూడా జీవభావాన్ని వదిలించుకోవటమే. ఎట్లా వదిలించుకుంటాం? నిరంతర విచారణ. ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి. నిరంతర విచారణ, ఆత్మ విచారణ, మన యథార్థ తత్వాన్ని గురించి పదే 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 ఆలోచిస్తూ ఒక దృఢ నిశ్చయానికి రావాలి. నేనెవరిని అనేటువంటి విశ్లేషణ చేసుకోవాలి. ఒక ప్రగాఢ ధ్యానం మనం చేస్తున్నామంటే దానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఆత్మ. ఆత్మగా ఉండాలి. మరి ఆత్మగా ఉండాలంటే తప్పుడు భావన పోవాలి. ఇప్పుడు తప్పుడు భావన ఉంది, ఏమిటి? జీవుణ్ణని. ఆ జీవుణ్ణి అనేటువంటి తప్పుడు భావన పోవాలి. ఆ తర్వాత ముందు తప్పుడు భావన తీసేసి తర్వాత సత్యంలో నిలవాలి. నాహం జీవ, నేను జీవుణ్ణి కాదు. అహం ఆత్మ, నేను ఆత్మని. ఈ మాటను మనకి వేదవాక్యం చెప్పు. జీవో నాహం దేహో నాహం ప్రత్యేక భిన్నం బ్రహ్మైవాహం. మళ్ళీ బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జీవో నాహం, జీవో నాహం, దేహో నాహం, దేహోనాహం, జీవోనాహం, ప్రత్యేక భిన్నం బ్రహ్మైవా. నేను దేహాన్ని కాదు, నేను జీవుణ్ణి కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ మాట ఎల్లప్పుడూ మనకు గుర్తుంటుంది. అయితే ఇది ఎప్పుడు గుర్తుంటుంది? మనం బాగా విచారణ చేసి నా స్వరూపాన్ని నేను గట్టిగా తెలుసుకుంటే. తెలుసుకోకుండా ఊరికి నేను అనుకుంటే లాభం ఏముంది? నాటకంలో ఆంజనేయుడు వేషం వేస్తే నేను ఆంజనేయుడిగా ఉంటా. కానీ వేషమేమి లేకుండా నేను ఆంజనేయుడిని 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 ఇక్కడ కోతిలాగా ఎగిరితే ఉపయోగం? అందుకని ముందుగా నేను ఆత్మని 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 అనుకునే పోదు. ఆత్మ అంటే ఏమిటో తెలియాలి, ఆత్మ ఎలా ఉంటుందో తెలియాలి, ఆత్మ లక్షణాలు ఏమిటో తెలియాలి. అవన్నీ తెలిసి అటువంటి ఆత్మ నేను అనేటువంటి భావనలో ఉండాలి. ఆ భావనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ యొక్క లక్షణాలు నీవు మళ్ళీ 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 మననం చేస్తూ ఉండాలి. ఇలాంటి 10 శ్లోకాలు రేపు చూడమండి ఉన్నాయి. 10 శ్లోకాలు ఉన్నాయి. జాతి నీతి కుల గోత్ర దోరకం, నాకు జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రం లేదు, ఇలాగ అవన్నీ కనుక వింటే ఏదో తిట్టున్నట్టుంటాయి, మనల్ని మనమే తిట్టుకున్నట్టుంటాయి. కానీ ఇది యథార్థం. ఈ జాతి నీతి కులం గోత్రం ఎవరికి? దేహానికి. అంతేగాని నాకు కాదు, ఆత్మకు కాదు. నేను ప్రకాశించే ప్రకాశింపజేసేటువంటి వాడిని కానీ, అన్నిటినీ ప్రకాశింపజేసే చైతన్యాన్ని కానీ నేను అవి కాదు. అందుకని ఈ ప్రకారంగా విచారణ సాగాలి. ఆ విచారణ బాగా పూర్తిగా సాగాలి. 3 అవస్థల్లో కూడా చేసేవాణ్ణి, అనుభవించేవాణ్ణి, ఆయన జీవుణ్ణి అనే భావం నుంచి 3 అవస్థల్లో నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి భావం నుండి బయటపడటానికి, ఈ 3 అవస్థల్లో కూడా చిక్కుపడకుండా తప్పించుకోవటానికి, ఈ 3 అవస్థలకి అవస్థల్లో ఉన్నటువంటి అనుభవాలకి, ఆ అనుభవాలను పొందేటువంటి జీవుడికి సాక్షిని అని భావన చేయాలి. అందుకని మొట్టమొదట సాక్షి భావన. మోక్షాన్ని అందుకోవటానికి ముందు సాక్షి భావన, మోక్ష భావనకి ముందు సాక్షి భావన. కాబట్టి సాక్షి భావన అనేటువంటిది మొట్టమొదటిది. ఎందుకని? నేను తింటున్నాను, ఆహా, తింటున్న వాడిని చూస్తున్నాను. నేను చిమ్ముకుంటున్నాను, అదే చిమ్ముకునేదాన్ని చూస్తున్నాను. నేను వండుతున్నాను, అదే వండేదాన్ని నేను చూస్తున్నాను. ఇదే సాక్షి భావన. మీకు ఎప్పటి నుంచో చెప్పి ఇలా చెయ్యండి అని చెప్పింది. ఇప్పుడు దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకోండి. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆహా, ఉద్యోగం చేసేవాడిని నేను చూస్తున్నాను. ఇక్కడ ఎవరు? ఇద్దరు, ఒకటి చేసేవాడు, ఒకటి చూసేవాడు. చేసేవాడు అనుభవిస్తాడు, చూసేవాడు ఏ అనుభవాలు లేవు. ముండకోపనిషత్తులో చెట్టు చివరిలో ఒక బ్రహ్మాండమైనటువంటి మంత్రం ఉంది. ఒకే చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒకటి పళ్ళు తింటున్నది, ఒకటి చూస్తున్నది. పళ్ళు తినేది అవి ఒగరుగా ఉంటే ఒక రకమైనటువంటి అనుభవం, అవి తీయగా ఉంటే ఒక రకమైన అనుభవం. కానీ చూచేదానికో ఏమీ లేదు, ఒకటి. ఇప్పుడు చూచేది ఎవరు, చేసేది ఎవరు? చేస్తున్నది జీవుడు, చూస్తున్నది ఆత్మ. నేను చేస్తున్నాను, ఎవడో చూస్తున్నాడంట అనుకుంటున్నాం. ఇప్పుడు చేస్తున్నది ఎవడో, చూస్తున్నది నేను అనేటువంటి భావనకి రావాలి. ఇంత ఇంత తేలికగా సామాన్యమైన మాటలుగా ఎందుకు చెబుతున్నామంటే బాగా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో. న్యాయంగా ఇట్లా చెప్పకూడదు వేదాంత, కానీ ఇలా చెబితే చక్కగా మనకి వంట పట్టుద్ది, లేకపోతే వంట పట్టదు. పదాలన్నీ కష్టంగా ఉంటాయి. కనుక సాక్షి భావన ప్రప్రథమంగా మనకి ఇప్పుడు ఉండాలి. చేసేవాడిని చూస్తున్నా, నేను వెంకటేశ్వరుని కాదు, వెంకటేశ్వరుని నేను చూస్తున్నా. నేను ఆనందరావుని కాదు, నేను ఆనందరావుని చూస్తున్నా. కాబట్టి ఇక్కడ ఈ దేహం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా జరుగుతున్నటువంటి సమస్తమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూచేవాణ్ణి నేను ఆత్మని. అక్కడికి పోవాలి మనం. 3 అవస్థలకి, 3 అవస్థల్లో ఉన్నటువంటి అనుభవాలకి, ఆ అనుభవాలను పొందేటువంటి జీవుడికి మనం సాక్షిగా ఉండాలి. ఈ భావాన్ని మనం బాగా పెంచుకోవాలి. ఒకరోజు అనుకొని వదిలేస్తే తర్వాత 2వ రోజు గుర్తుండదు. ప్రతిరోజు కూడా అనేక సందర్భాల్లో అలా 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 ఈ సాక్షి భావన చేయాలి. అందుకే మీకు తేలిగ్గా కొన్ని మాటలు చెప్పాం. మీ ఇంట్లో అక్కడక్కడ మీరు ఎక్కువగా ఉండే చోట అక్కడక్కడ బొట్టు బిళ్ళలు తగిలించుకోండి అన్నాం. ఇలాంటి ఏదైనా గుర్తు పెట్టుకోండి. అది చూసినప్పుడు ఓహో నేను సాక్షిగా ఉండాలి అని గుర్తు వస్తుంది. ఏ పని చేస్తున్నప్పుడైనా సరే నేను చూచేవాడిని అనే భావన ఉండాలి. ఈ ప్రకారంగా మనం ఈ భావాన్ని స్థిరపరచుకోవాలి. ఏదైనా మనం ఒక అనుభవాన్ని కనుక పొందాలంటే అనుభవించేవాడు ఒకడు ఉండాలి, అనుభవించడానికి ఒక విషయం ఉండాలి, ఆ విషయాన్ని అనుభవించడం అనేటువంటి క్రియ ఉండాలి. అదే కర్త కర్మ క్రియ, అదే భోక్త భోగ్యం భోగం, ఇదే త్రిపుటి. అప్పుడే మనం అనుభవం పొందడం జరుగుతుంది. జాగ్రత్త అవస్థలో నేను అన్నం తింటున్నాను, ఇది మాట. నేను ఎవరు? విశ్వడు. జాగ్రత్తలో పనులు చేసేవాడిని విశ్వడు అన్నారు. స్వప్నంలో పనిచేసేవాడిని తైజస్సుడు అన్నారు. సుషుప్తిలో ఏమీ తెలియకుండా ముద్దులాగబడి ఉన్నవాడిని ప్రాజ్ఞుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, నేను విశ్వడు. అన్నం భోగ్యం, తినటం భోగం. నేను విశ్వడు, తినటం అన్నం భోగ్యం, అది భోగ్య వస్తువు, తినటం భోగం. అదేవిధంగా స్వప్నం వస్తుంది అనుకోండి, అక్కడ కూడా అన్నం తింటున్నాం. స్వప్నంలో కూడా ఇక్కడ తిన జాలక మళ్ళీ అక్కడ కూడా మొదలు పెట్టాం. మరి అక్కడ తింటుంది ఎవరు? నేను అంటున్నాం కదా, అంటే స్వప్న పురుషుడు. ఆ స్వప్న పురుషుడే తైజస్సుడు అన్నాడు. అక్కడ భోక్త ఎవరు? స్వప్న పురుషుడు. ఆ స్వప్న పురుషుడే తైజస్సుడు. మరి అక్కడ భోగ్యం ఏమిటి? అన్నం కదా? కాదు, ఈ అన్నం కాదు, స్వప్నంలో అన్నం. స్వప్న పురుషుడు తినే స్వప్నంలో అన్నం, ఈ అన్నం కాదు. ఆ స్వప్నంలో అన్నం తింటేనే వాడికి కడుపు నిండేది. ఇప్పుడు మాత్రం స్వప్నంలో అన్నం తింటే ఎంతైనా కడుపు నిండదు. కాబట్టి అది భోగ్యం, తినటం భోగం. మరి అదే రకంగా మనకు ఇంకొక అవస్థ ఉంది, సుషుప్తి అవస్థ. మరి సుషుప్తి అవస్థలో ముద్దులాగా పడి హాయిగా ఉన్నాడే, మరి వాడెవడు? ప్రాజ్ఞుడు అని వాడికి పేరు పెట్టాం. అది కూడా నేనే అంటున్నాం కదా. ఏమండి, రాత్రి గాఢ నిద్రలో హాయిగా నిద్రపోయానండి అంటున్నాం కదా. నేనే అనవసరంగా మన నెత్తిన వేసుకుంటున్నాం అన్ని. కాబట్టి ఆ రాత్రి గాఢ నిద్రలో అలా పడిపోయి ఉన్నటువంటి వాడు, హాయిగా ఉన్నటువంటి వాడు, ఆ భోక్త ఎవరు? ప్రాజ్ఞుడు. భోగ్యం ఏమీ లేకపోవటం. ఇక్కడేమో అన్నం భోగ్యం, ఇక్కడ భోగ్యం ఏమిటి? ఏమనుభవించాడు? ఏమీ లేకపోవటాన్ని అనుభవించాడు. ఏమీ లేదు, ఏమీ లేకపోవటం భోగ్యం. మరి భోగం ఏమిటి? నిద్ర, మొద్దులాగబడి ఉంటాం. అది ఈ ప్రకారం ఇదే ఇక్కడ మనకి మంత్రంలో చెప్పింది. మూడు అవస్థల్లో విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి మూడు రకాల భోక్తను నేనే అనుకుంటున్నాం కదా. అంటే జీవుడు ఇక్కడే ఇరుక్కుపోతున్నాం, అనవసరంగా ఇరుక్కుపోతున్నాం. ఇరక్కపోయి వచ్చాను, ఇరక్కపోయాను అన్నట్టు అయింది మన పని. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఏ జీవుడైతే విశ్వడిగా, తైజస్సుడిగా, ప్రాజ్ఞుడిగా ఉన్నాడో వాడు నేనే అని మనం ఇరుక్కుపోతున్నాం. అసలు నిజం ఏమిటి? ఈ జాగ్రత్త దృశ్యాలని, అనుభవాలని, అనుభవించేటువంటి భోక్తని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉంది. దేన్నైనా మనం తెలుసుకోవాలి అంటే వెలుగు కావాలి అనుకున్నాం కదా, అలాగే వీటిని ప్రకాశింపజేసే చైతన్యం ఒకటి ఉంది. జాగ్రత్త అవస్థలో ఈ జీవుడైనా, స్వప్నావస్థలో తైజసుడైనా, సుషుప్తిలో ప్రాజ్ఞుడైనా, వీళ్ళందరూ కూడా జడ పదార్థాలు. చైతన్యం ఉంటేనే వీటికి గుర్తింపు. అందుకని ఈ ముగ్గురిని, ఈ విశ్వ తైజస ప్రాజ్ఞులనేటువంటి జీవుణ్ణి ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉంది, ఆ చైతన్యం నేను. కాబట్టి ఇంతకీ ఈ అనుభవాలు పొందేటువంటి భోక్తని అంటే విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు నేను కాదు, వాటిని ప్రకాశింపజేసే చైతన్యాన్ని నేను. ఇది మన భావన. ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇరుక్కుపోయే పని లేదు. నేను చైతన్యాన్ని, సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం కనుక సర్వత్రా వ్యాపించి ఉన్నాను. అంతేకాదు నేను అకర్తని, అభోక్తని. నేను కర్తని కాదు, భోక్తని కాదు. ఎవరు? నేనంటే ఆత్మ. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు కదా. మరి ఇప్పుడు ఈ జీవుడు, ఈ విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు పనులు చేస్తున్నారు కదా. వాళ్ళు పనులు చేస్తుంటే ఆ పనులు చేస్తుంది నేనే అంటున్నాం కదా. నేనేనంటే నువ్వు నిజంగా ఆత్మ కనుక అయితే ఈ పనులన్నీ చేస్తావా? నువ్వు అకర్తవు కదూ, అభోక్తవు కదూ, కనుక నువ్వు చేయటల్లా. మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తున్నారు? చేసేవాడు ఎవడో చేస్తున్నాడు నేను చూస్తున్నా. అంటే చేసేవాడిని చూస్తున్నాను తప్ప ఇంకా నాకే సంబంధం లేదు. ఈ ప్రకారంగా మనం ప్రతిదాన్ని కూడా, జరిగేటువంటి అన్నింటినీ కూడా నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే మాట మర్చిపోయి వాటిని నేను ప్రకాశింపజేస్తున్నాను. లేదా ఇంకో తేలిక మార్గం, చేస్తున్నది నేను కాదు, అనుభవించేది నేను కాదు, ఆ వస్తువు నేను కాదు, వస్తువు నేను కాదని మనం అంటాం, కానీ ఆ వస్తువును అనుభవిస్తున్నది నేను అంటాం. అందుకనే వస్తువు నేను అనుభవించలేదు. ఇప్పుడు క్వశ్చన్, మరి ఎవరు అనుభవిస్తున్నారు? అదిగో ఆ విష్ణుడు అనుభవిస్తున్నాడు. వాడెవడు? వాడెవడు? మరి నువ్వెవరు? నేను వాడిని చూస్తున్నా. ఇది విచారణ. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం. సూర్యుడు మనకి ఉదయిస్తున్నాడు. ఆయన రావటంతో ఏ వస్తువు కనపడకుండా ఉన్నది అన్నీ కనపడతా ఉన్నాయి. మనుషులు కూడా ఒకరికొకరు కనపడతా ఉన్నారు. ఆయన యొక్క ప్రకాశంలో మనం ఏం చేస్తున్నాం? స్నానం చేస్తున్నాం, ముఖం కడుక్కుంటున్నాం, టిఫిన్ చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. ఇంకా కొంతమంది పేకాట ఆడుకునే వాళ్ళు పేకాట ఆడుకుంటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, ఇంకా ఏ చేసేవాళ్ళు అది చేస్తున్నారు, ఎవడి వృత్తి వాడిది. మరి ఇక్కడ ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నారు కదా, ఈ పనులన్నీ చేయటానికి ఏమిటి కారణం? సూర్యభగవానుడు రావు. సూర్యుడు రాకపోతే ఏమవుద్ది? అందరు ఎక్కడోళ్ళక్కడ గప్చు పడుకుని నిద్రపో. కాబట్టి సూర్యుడు వస్తేనే ఈ పనులన్నీ చేయటం జరుగుతూ ఉంది. అయితే సూర్యుడు దేన్నైనా చూస్తున్నాడా? అంటే దేన్నైనా చేస్తున్నాడా? ఏ పనైనా చేస్తున్నాడా? మరి నువ్వు చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, అయ్యా నువ్వు వ్యాపారం చేయి అని సూర్యుడు చెప్పాడా? నువ్వు ఉద్యోగం చేయి అని సూర్యుడు చెప్పాడా? ఆయన ఉంటేనే చేస్తుంది, ఆయన ఉంటేనే చేస్తున్నావు. మరి ఆయన ఏమైనా చెప్పాడా? చెప్పలా. మరి టైం అయిపోతుంది, తినయ్యా అన్నం తినయ్యా అన్నాడా? ఆయన అంటలా. కాబట్టి ఈ కర్మలన్నిటినీ కూడా ఆయన ఊరికే చూస్తూ ఉన్నాడు. చేసేవాళ్ళు చేసుకుంటున్నారు, ఆయన మాత్రం ఊరికనే చూస్తున్నాడు. అంతే కదా జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను సూర్యుడిలాగా సర్వశక్తి సంపన్నమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని, సర్వశక్తి సంపన్నమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని నేనేమి చేయను, కానీ నేను ఉన్నప్పుడే ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, మోము, నోరు, ఈ అన్ని అవయవాలు కూడా పనులు చేస్తూ ఉంటాయి. అందరూ పనులు చేస్తూ ఉంటారు. అన్ని వస్తువులు కనపడుతుంటాయి, అన్ని విషయాలు కనపడుతుంటాయి, అన్ని భోగాలు కనపడుతుంటాయి, వాటి వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రం నువ్వు ఇది అనుభవించవయ్యా, నువ్వు ఇట్లా చేయవయ్యా, నువ్వు ఇట్లా 10 మందిని మోసం చేసి కోటీశ్వరుడు కావయ్యా అని ఏమైనా ఆత్మ చెబుతుందా? చెప్పటల్లా. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, నేను పాడు పనులు చేసినప్పుడు అవును దేవుడు చేయమంటున్నాడు, నేను చేస్తున్నాను. ఆయన చేయమంటలా, మంచి పని చేయమంటలా, చెడ్డ పని చేయమంటలా, చేసేవాడు చేస్తున్నాడు. ఆయన మామూలుగా ఉంది. ఆయన ఎవరయ్యా అంటే అయ్యానని, ఆయనేనయ్యా నేను, ఇది నేను ఆత్మను అనేటువంటి స్థితికి మనం రావాలి. ఆయనే నేను, అదే నేను, సోహం అదే నేను, సోహం. కనుక అక్కడ సూర్యుడు ఆకాశంలో ఎట్లా ప్రకాశించి అన్ని పనులు చేసుకోవడానికి అవకాశాలు కల్పించాడో, ఇక్కడ ఆత్మనైనటువంటి నేను అందరూ అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. అంటే నేను చైతన్య స్వరూపంగా ఉన్నా, నేను చైతన్యాన్ని ఇవ్వటం వల్ల చైతన్యాన్ని నా నుండి వాళ్ళు తీసుకుంటున్నారు. నేను ఇచ్చాననుకో అప్పుడు నేను కర్తను అవుతా, నేను అకర్తను కదూ, నాకేం పని, నేను మేలకుండా కూర్చో. అక్కడ మంట వేసారనుకోండి, ఆ మంట వేస్తే ఆ సెగ బాగా తగలాలి అని అంటే మనం దాని దగ్గరికి పోవాలా? మనం దూరంగా ఉండి చెప్పే నాకేం తగలటం లేదని అంటే తగలదు, మనం దాని దగ్గరికి పోవాలి. అంతే కదా, మరి మనకి జనవరి నెలలో చలిమంటలు వేసుకుంటుంటారు. ఆ చలిమంటలు వేస్తే మనం దాని చుట్టూ కూర్చొని ఆ చలి కాచుకుంటూ ఉంటారు. దాని చుట్టూ ఉన్న వాళ్ళకే కానీ ఇంట్లో దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నాడికి ఏముండదు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఆత్మ చైతన్యం అనేటువంటి ఓ పెద్ద కరెంటు ఉంది, పవర్ హౌస్. దాని దగ్గరికి పోతే, దాని నుంచి ఆ పవర్ని తీసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది. ఎంతమంది అయినా తీసుకోవచ్చు, తీసుకొని పనులు చేసుకుంటున్నారు. కాబట్టి చైతన్యం, ఆత్మ చైతన్యాన్ని తీసుకొని మనం పనులు చేసుకుంటున్నాం. ఏ పని చేయాలనేది మన బుద్ధిలో వాసనలు నిర్ణయిస్తున్నాయి. ఆ వాసనల ప్రకారం మనం పనులు చేస్తున్నాం, బుద్ధితో ఆలోచించి పనులు చేస్తున్నాం. అది మంచి అయితే మనకి సుఖం, చెడైతే దుఃఖం, అది వేరే విషయం. కాబట్టి దుఃఖమైనా సుఖమైనా మనం పొందుతున్నాం, కానీ ఆత్మ చైతన్యం పొందటంలా కాబట్టి నువ్వు ఎట్లా ఉంటావంటే ఈ సుఖ దుఃఖాలు పొందేటువంటి జీవుడిగా ఉంటావా, ఏ సుఖ దుఃఖాలు లేకుండా ఉండే ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా ఉంటావా? జీవుడిగా ఉంటే మళ్ళీ మళ్ళీ రావాలి, పోవాలా రావాలా పోవాలా రావాలా, కోటాను కోట్ల జన్మలు ఎత్తాలి. ఆత్మగా ఉన్నావా? ఇక పోయే పని లేదు, వచ్చే పని లేదు, అంతే, నువ్వే పరమాత్మ, అదే మోక్షం. కాబట్టి ఆ స్థితికి మనం రావాలి, ఆ స్థితిలో ఉండాలి, అదే మనం తెలుసుకోవాలి. ఇంతవరకు నేను కోరుతున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను సుఖిస్తున్నాను, నేను సంకల్పాలు చేసుకుంటున్నాను, నేను అనుభవిస్తున్నాను అనుకునేటువంటి నేను 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 అనుకునేటువంటి నేను ఆ పరమాత్మతో ఐక్యం కావాలి. ఇప్పుడు నేను నేను అనేది జీవుడికి జీవుడితో ఐక్యమై ఉన్నాం, నేను పరమాత్మతో ఐక్యం కావాలి. అందుకని చెప్పింది మనం స్టాంప్ ఇక్కడ అంటించాం, దీనికి అంటించిన స్టాంపు పీకేసి ఆత్మ కంటించండి, అది నేను. ఇక్కడ ఏమున్నాయి? దేహం ఉంది, ఇంద్రియాలున్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది. మనం ఆత్మను వదిలిపెట్టాము, ఇవన్నీ నేను అనుకుంటున్నాం, దేహం అనుకుంటున్నాం, మనసు అనుకుంటున్నాం, బుద్ధి అనుకుంటున్నాం. అయ్యా ఇది వదిలిపెట్టండి, ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టండి, వదిలిపెట్టి ఈ దేహం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, నేను ఆత్మని అని ఆత్మతో ఐక్యంగా అండి. ఆత్మతో ఐక్యం అయితే మోక్షం. ఉండండి ఉండండి, నేను కాస్త ఈ పని చేసుకొని వస్తాను, ఒకరు డబ్బు సంపాదించుకోవాలా, ఇదిగో మా వాడికి ఇల్లు కట్టాలా, ఆ తర్వాత నేను ఆత్మను అనుకుంటాను అంటున్నాం మనం. ఇప్పుడు నిన్ను మోక్షానికి తీసుకెళ్తాను రమ్మని చెప్పి, లేదా స్వర్గలోకానికి తీసుకెళ్తాను రమ్మని చెప్పి విమానం వస్తే పొయ్యి మీద అన్నం ఉందండి, అది దించిన తర్వాత వస్తాను అన్నదంట అవతారి. అంటే పొయ్యి మీద అన్నం ముఖ్యంగానే అది ముఖ్యం, అదిగో అలా ఉంది మన పని కూడా. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఈ దేహము ఇంద్రియాలు మనస్సు నేను కాదు, ఇక్కడ అనుభవాలు పొందేటువంటి వాడిని నేను కాదు, ఇక్కడ పనులు చేస్తున్న వాడిని నేను కాదు, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నది నేను కాదు, ఉద్యోగాలు చేస్తున్నది నేను కాదు, మరి నేను ఎవరిని? నేను అన్నిటినీ చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి స్వరూపుడైనటువంటి చైతన్యాన్ని, నేను చైతన్యాన్ని, నేను అకర్తని, నేనేమి చెయ్యను, అభోక్తని, నాకేం అనుభవించాల్సిన పని లేదు, నాకు సుఖ దుఃఖాలు లేవు, అకర్తని అభోక్తని, నేను ఇక్కడే కాదు అంతటా ఉన్నా, అందరిలో ఉన్నా, అందరు నాలోనే ఉన్నారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చేత్మని, నేను ఇంత అండి అనుకున్నారా? కాదు, ఇంతకంటే ఇంకా చిన్నవాడిని, అందరికంటే పెద్దోడిని, అన్ని లోకాల కన్నా ఇంకా పెద్దోడి. అందుకని నాలోనే అన్ని లోకాలు ఉన్నాయి, అన్ని లోకాల్లో అందరిలో నేనున్నా, ఆ నేనే పరమాత్మని. ఇదే మన భావన, ఎల్లప్పుడూ మనకు ఉండాల్సినటువంటి భావన. ఈ ప్రకారంగా కర్మలు చేసే దేహేంద్రియాలని, ఆలోచనలు చేసేటువంటి సంకల్పాలు చేసేటువంటి మనస్సుని, ఆలోచనలు చేసేటువంటి బుద్ధిని, తీరని కోరికలతో వాసనలతో ఉన్నటువంటి కారణ శరీరాన్ని, నేను కాదు నేను కేవల సాక్షిని అనేటువంటి భావనలో ఉండాలి. నేను కేవల సాక్షిని, నేను కర్తని కాదు, నేను జీవుణ్ణి కాదు, జీవుణ్ణి ప్రకాశింపజేసేటువంటి వాడిని అని, ఇలా జీవుడి నుంచి మనం వేరుపడాలి. ఇప్పుడు జీవుణ్ణి జీవుణ్ణి అనుకుంటున్నాం కదా, దీని నుంచి మనం వేరుపడిపోవాలి, వేరైపోవాలి. మనం మన వాళ్ళతోటి వేరైపోతాం, భార్య భర్తతోటి, భర్త భార్యతోటి వేరైపోతుంది, కొడుకులు తండ్రితోటి, తండ్రి కొడుకులతోటి వేరైపోతుంటాడు. కానీ ఈ కాదు వేరు కావాల్సింది, ఈ జీవుడితోటి నేను వేరైపోవాలి. అసలు వేరు కావాల్సింది అక్కడ, జీవుడిగా ఉంటే అనుభవించాలా, జన్మలు జన్మలు దుఃఖాలు బాధలు అనుభవించాలా? అందుకని ఇప్పుడే తప్పించుకో, ఈ జీవభావాన్ని వదిలేవా, నిన్నెవ్వరేం చేయలేరు అంతే. కాబట్టి ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా జరిగేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఒక నాటకంగా మనం కనుక చూడగలిగినట్లయితే, సాక్షిగా ఉండగలిగినట్లయితే, కేవల సాక్షిగా ఉండగలిగినట్లయితే, మళ్ళీ సాక్షి అనగానే మనకి రెండు అర్థాలు వస్తాయి. అయ్యో వాడు ఎట్టయిపోతున్నాడండి అని పోయి వాడు పడేవాడిని పట్టుకున్నావు అనుకో, నువ్వు సాక్షివి కాదు. వాడు పడ్డా లేచిన ఊరికి నట్టు గుర్తు చూస్తూ ఉంటావే, అది కేవల సాక్షి. ఇక్కడ కూడా అంతే, జీవుడికి దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా, వాడు ఆనందంగా ఎగిరి గంతులేస్తున్నా లేకపోతే కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నా, నీకేం సంబంధం లేదు. ఆ జీవుణ్ణి కొట్టుకుంటున్నాండి చూసావు, సంతోషపడుతున్నాండి చూసావు, అంతే, ఊరికే చూడు సాక్షిగా. ఇదే మనం చేయాల్సిన ప్రాక్టీస్, ఇదే మనం జీవుడితో వేరయ్యేటువంటి మార్గం. జీవుడితోటి వేరు కావాలి, జీవుడితోటి కలిసిపోకూడదు, బాధ వస్తే ఓహో నేను బాధపడుతున్నాను కాదు, బాధపడేవాడిని చూడాలి. నీకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు బజార్లో పోట్లాడుకుంటున్నారు, పోట్లాడ పెరిగింది కొట్టుకుంటున్నారు. నువ్వేం చేసావంటే నీ ఇంటి వరండాలో నిలిచావు, వాళ్ళని చూస్తున్నావు, వాళ్ళ మాటలు కూడా వినిపించడంలా, ఏదో కొట్టుకుంటున్నారు కాబట్టి అది కాస్త కనపడతా ఉంది. కాసేపు అయిపోయినంత ఎవడో వచ్చాడు, విడదీశాడు, అయ్యా కొట్టుకోవద్దని బుద్ధి చెప్పాడు. ఆమె ఇద్దరిని పెట్రోల్ పోయారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ మనుషులు, అంత ఖాళీగా ఉంది. ఇప్పుడు దాన్ని చూస్తున్నావు, ఇందాక జనంతో నిండిపోయింది, పోట్లాట కొట్టుకోవటం విడగొట్టడం వాళ్ళు పంపించేసేయటం, ఇప్పుడంతా ఖాళీ. అది చూసావు, ఇది చూసావు, సాక్షి కేవలంగా చూసావు. ఎక్కడున్నావు? నీ ఇంట్లో మేడ మీద వరండా అదిగో అట్లా ఉండాలి ఇప్పుడు మనం సాక్షిగా. అందువల్ల ఈ సాక్షి అనేటువంటి పదం కూడా జాగ్రత్తగా గమనించు. ఏదన్నా ఉంటే కదా మనం చూసేది, ఏమీ లేకపోతే ఏం చూస్తా? కాబట్టి సాక్షి ఉంటేనే సాక్షి ఉంటాడు. అంటే అక్కడ ఏదైనా జరుగుతూ ఉంటేనే సాక్షి అనేది ఉండేది. మరి ఇప్పుడు కూడా మూడవస్థల్లో ఏదో జరుగుతుంది కదా. ఇక్కడ విశుడు తయస్సుడు ప్రాజ్యుడు అనే వాళ్ళు ఏవో పనులు చేస్తున్నారు, ఏదేదో అనుభవాలు పొందుతున్నారు, ఎట్లా ఉంటున్నారు. కానీ వాళ్ళందరూ అలా ఉంటా ఉంటే నువ్వేమో సాక్షిగా ఉంటావు, ఆ కేవల సాక్షిగా ఉంటావు. తర్వాత వ్యవహారాలన్నీ పోతాయి. జీవుడు బారుకుంటున్నాడు, ఆ జీవుడు పోతున్నాడు, తయసుడు వస్తున్నాడు, తయసు ఉంటాడా, తయసుడు పోతాడు, మరి ప్రాజ్యుడు వస్తాడు, ప్రాజ్యుడు ఉంటాడా, ప్రాజ్యుడు పోతాడు, మళ్ళీ జీవుడు వస్తాడు. అన్నీ వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు. రావయ్యా రా, సుఖాలు అనిపించు, దుఃఖాలు అనిపించు, పోవయ్యా పో. వస్తున్నాడు, అనిపిస్తున్నాడు, పోతున్నాడు, జీవుడు పోయాడు. ఇక అప్పుడు తయసుడు వచ్చాడు, వీడు ఒకడు వేషం, ఈ వేషగాడు వచ్చి వాడు ఏదో చేశాడు, అనుభవించాడు, పోయాడు. ఆ తర్వాత ప్రాజ్యుడు వచ్చాడు, వీడేం చేయదలుచుకోవాలా, ఆమెను పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత వాడు పోయాడు. ఆ తర్వాత మళ్ళీ విశుడు వచ్చాడు. వాళ్ళందరూ వస్తా పోతామండి, ఓ నాటకం మాదిరిగా విశుడు, సాక్షిగా ఉండు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకున్నా? వచ్చాడు, ఏదో చేశాడు, పోయాడు, వచ్చాడు, ఏదో చేశాడు, పోయాడు, ఇది గుర్తుపెట్టుకో. అంతేగాని నేను చేశాను, నేను చేశాను, నేను చేశానని మర్చిపోవాలి. ఇది ఇది మోక్షానికి బాగా దగ్గర. అంటే వేదాంతంలో ఇది హయ్యెస్ట్ క్లాస్. మళ్ళీ ఇది మనకి నిలవదు. ఎవరైతే దీన్ని గట్టిగా పట్టుకుంటారో వాళ్ళకే నిలుస్తుంది, నీళ్ళలోని కదా మళ్ళీ మామూలు వచ్చేస్తాం. అయితే ఇంకా ఇంకా మనం దృఢపడటానికే మిగిలిన శాస్త్రాలన్నీ కూడా ఈ ప్రకారంగా నిలిచిపోతే అతడు తురియంలో ఉన్నట్టు, అంటే ఆత్మగా ఉన్నట్టు. ఏమని ఏం చేశాడు? వచ్చేవాడిని చూస్తున్నాడు, అనుభవించేవాడిని చూస్తున్నాడు, పోయేవాడిని చూస్తున్నాడు, మళ్ళీ ఇంకోటి వచ్చేవాడు. నాటకం తెర మీదకి చూడండి, ఒక్కోడు వస్తుంటాడు పోతుంటాడు. మనం ఈ రాయబారం నాటకం కానీ ఏం చూసామంటే అర్జునుడు వస్తాడు, వాడు కృష్ణుడి దగ్గరికి పోతాడు, దుర్యోధనుడు వస్తాడు, కృష్ణుడి దగ్గరికి పోతాడు, వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఇద్దరు పోతాడు, ఆ తర్వాత కృష్ణుడు పోతాడు, ఆ తర్వాత ఇంకోటి వస్తాడు, ఆ తర్వాత అంటే నాటకం మీదకి వచ్చినట్టే ఇదిగో ఇక్కడ వాడు జీవన నాటకం. జీవుడు వస్తాడు పోతాడు, తయసుడు వస్తాడు పోతాడు, ప్రాజ్యుడు వస్తాడు పోతాడు. ఇంతకాలం ఏమనుకున్నావు? నేనే జీవుణ్ణి, నేనే తయసుడిని, నేనే ప్రాజ్యుడిని. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఆత్మడు. ఇలా ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా ఈ మూడు అవస్థల్లో జరిగేటువంటి వాటి అన్నిటినీ కూడా కేవల సాక్షిగా చూస్తే నీవు నీ స్వస్వరూప ఆత్మగా ఉండిపోతావు. అంటే నీవు నీవుగా ఉండిపోతావు, నిజమైన నీవుగా ఉండిపోతావు. ఇప్పుడు నిజమైన నీవు కాదు, ఇప్పుడు అబద్ధపు నీవు. ఫాల్స్ ఐ, ట్రూ ఐ. ఇప్పుడు ఫాల్స్ ఐ, అబద్ధపు నేను. నువ్వేం చేయాలి? ట్రూ ఐ కావాలి, నిజమైనటువంటి ఐ కావాలి. అందుకని ఆ నిజమైనటువంటి ఐ ఎవరనంటే ఆత్మ చైతన్యం. నేను నిజమైన నేను, నేను అన్నప్పుడల్లా మన దృష్టి ఆత్మ దగ్గరికి పోవాలి. నేను అన్నప్పుడు ఆత్మ దగ్గరికి పోవాలి. ఇప్పుడు నేను అన్నప్పుడు దేహం దగ్గరికి పోయి అక్కడ ఆగిపోతాం. కనుక దేహాన్ని చీల్చుకొని, మనస్సును చీల్చుకొని, బుద్ధిని చీల్చుకొని ఆత్మ దగ్గరికి పోవాలి. ఆ నేను అనేటువంటి పదం అంటే కేవల సాక్షిగా ఉండాలి. అప్పుడే అన్ని విషయాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆలోచనల యొక్క తుఫాన్ చల్లారిపోతుంది, దానితో భావాతీత స్థితి అంటే ఆలోచనారహిత స్థితి, భావాతీత స్థితి, నిర్వికల్ప స్థితి, నిస్సంకల్ప స్థితి, ఆలోచన కూడా లేనటువంటి స్థితి. అందులోనే ఆత్మదర్శనం. దర్శనం అంటే దర్శనం కాదు, అందులోనే ఆత్మగా ఉండిపోతావు, బ్రహ్మముగా ఉండిపోతావు, సదాశివుడుగా ఉండిపోతావు. ఇక్కడ ఒక పదం సదాశివుడు అని వాడారు చివరికి. ఏమిటి సదాశివుడు అంటే? ఒక ఆయన సదాశివరావు అని పేరు పెట్టుకున్నాడు అనుకోండి, నేను సదాశివరావు అని అనుకుంటే సరిపోద్ది. ఆయన సదాశివరావు అని ఎప్పుడు ఏడు మొహం పెట్టుకొని ఉంటాడు. ఆయన సదాశివుడా, శివ అంటే మంగళస్వరూపం, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, శ్రీకృష్ణుడిలాగా చిరునవ్వుతూ ఉండాలి. కానీ సదాశివుడు అని అంటే ఇప్పుడు నాకేముంది బాధ, నేను ఆత్మను అనుకోండి, అన్ని చూస్తున్నా, చూస్తే నాకే, నేనేం చేయట్లేదుగా, చేసేవాడిని చూస్తున్నా, కనుక నేను హాయిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, మంగళస్వరూపం ఉన్నా, సదా మంగళస్వరూపం ఉన్నా, సదాశివుడు, అదే సదాశివం. ఈ ప్రకారంగా మనం ఆత్మని తెలుసుకోవటం కాకుండా ఆత్మగా ఉండాలి అని అనుకున్నాం కదా, అదే ఈ శ్లోక, ఈ మంత్రాలన్నీ కూడా. ఇప్పుడు రాబోయే మంత్రం కూడా అదే వస్తుంది. ఆ తర్వాత ఇక ఆత్మగా ఉంటే నిన్ను ఎట్లా భావించుకుంటావో అవి కూడా వస్తాయి, నాలుగు మంత్రాలు చెప్పండి చూద్దాం.